அவித்யாநாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரி தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யமூத்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தி ஆதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுருதராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். சக்தி ஹஸ்தம் விரூபாக்ஷம் சிகிவாஹம் ஷடானனம் தாருணம் ரிபுரோகக்னம் பாவயே குக்குட்டத்வஜம். ஜெய ஸ்ரீராம். பரம பவித்திரமேன ஸ்காந்த புராணம்லோரி ரேவாகண்டம் இக ரெண்டு ரோஜுல்லோ பூர்த்தி காபோத்துனது. ఈ రేవాఖండమంత అనేక తీర్థముల మహిమ. తీర్థస్నానములు చేయడం, పర్యటన చేయడం, కొన్ని స్థలాలలో రాత్రులు నిద్రించడం, ఆ నిద్రించడం కూడా ఒక తపస్సు కింద భావించటం, ఇది మానవ కర్తవ్యము అని వేదవ్యాసుల వారు మనకి నిరూపించారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కడుపే కైలాసం, నీ శరీరమే వైకుంఠం, నువ్వు ఇంట్లోనే కూర్చుని తపస్సు చెయ్యి అని కొంతమంది అప్పుడప్పుడు అంటారే, అది ఎవరికి? స్థాయి దాటిపోయిన మహాత్ములకి, అజ్ఞానికి కాదది. పేడ అన్నము ఒకటి అన్నారనుకోండి, హిందీలో దూద్కా పేడ అని అంటారు. దూద్కా పేడ, ఆవు పేడ ఒకటి అంటే, ఆవు పేడ నువ్వు తినలేవు కదా, ఉత్తి దూద్కా పేడ తింటావు కానీ. కాబట్టి అందరూ పరబ్రహ్మ స్వరూపమే కాదని అంటల్లా, బ్రహ్మం ఒకటే. అందరూ పరబ్రహ్మమైనప్పుడు ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాన్ని పెడితే మరి ఈయన తట్టుకోలేడు కదా ఇప్పుడు, అవునా? కాబట్టి వ్యవహారం వేరు. వ్యవహారంలో ప్రతి ప్రాణిని ప్రేమించాలి తప్ప ప్రతి జీవికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక్కొక్కడు చదివితేనే అర్థం చేసుకుంటాడు, మరొక్కొక్కడు చదవడం కంటే వింటే బాగా అర్థం చేసుకుంటాడు, ఒక్కొక్కడు చదివినా విన్నా అర్థం చేసుకోలేడు కానీ చూపిస్తే వాడికి అన్నీ అర్థమవుతాయి. అందుకే పిల్లలకి కొంతమందికి బొమ్మలు చూపిస్తారు, ఏనుగు ఏనుగు అంటే వాడికి అర్థం కాదు, ఏనుగు బొమ్మ చూపించి ఇది అంటాడు వాడు, ఇది 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 ఇంకన్నిటికీ ఇది ఇది ఏనుగు, ఇది పులి, ఇది ఇది అని చెప్పాలి. ఓహో ఇది పులిలా ఉంటుంది అని అర్థమైపోయి అప్పుడు వాడికి పులి అంటే వాడు అర్థమవుతుంది. కాబట్టి బొమ్మ చూపిస్తే కొందరికి, పదాలు నేర్పిస్తే కొందరికి, లేక వింటే కొందరికి కొన్ని అర్థమవుతాయి. అందువల్ల ఆయా వ్యక్తుల యొక్క జీవితాలను బట్టి వారిని తరింపజేయడం కోసమే ఇన్ని తీర్థస్థలాలు పరమాత్మ సృష్టించాడు. ఇవన్నీ ఆయన లీలలు. ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తిని కేంద్రీకరించాడు. ఏమంటే భూమంతా ఒకటి అందులో సందేహం లేదు, కాదని అనడం లేదు. కానీ నువ్వు ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రానికి ఎందుకు వెళుతున్నావు? భూమి అంతా ఒకటే, కానీ స్టేట్ బ్యాంకే అక్కడ అకౌంట్ ఉన్నవాడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఏ అన్ని బ్యాంకులు ఒకటేగా ఇంకో బ్యాంకులు ఎందుకు పనిచేయడంలా? అంటే ఈ అకౌంట్ వాడు అక్కడికే వెళ్ళాలి. అలాగే భగవంతుడిని పొందడానికి ఆయన చెప్పిన తీర్థాలకే వెళ్ళాలి. ఒక్కో తీర్థానికి వెడితేనే బ్రహ్మహత్యాపాపం తొలగుతుంది, ఒక్కో తీర్థానికి వెడితేనే ఏదో తెలియక చేసినటువంటి అపచారాలు తొలగుతాయి, ఒక్కొక్క ప్రాంతానికి వెడితే అసత్య దోషాలు తొలగుతాయి. ఆయా ప్రాంతాలన్నీ పరమాత్మ మనకి ఇచ్చాడు, అక్కడికి వెళ్ళవలసిందే. అన్నీ ఒకటే అనేది పిడివాదం అంటారు, అది అజ్ఞానుల వాదం. ఏ సుకుడు లాంటి వాడు అయితే అక్కడికి వెళ్ళక్కర్లా, ఆయనలోనే తీర్థాలు ఉంటాయి. సుకుడు అడుగుపెట్టిన స్థలం తీర్థయాత్ర అవుతుందండి. గోదోహన మాత్ర కాలం అంటే ఆవు పాలు పితకడానికి పట్టేంత సమయం సుకుడు ఎక్కడుంటే అక్కడ ఒక గొప్ప తీర్థమై ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఉపన్యాసం చెబితే ఆ స్థలం ఆ గుడి ప్రసిద్ధికి ఎక్కడంలా? మరి అంత పూర్వం అక్కడ ఆ ఏరియా ఉందని తెలియకపోయినా ఆ ప్రభావం, పురాణ ప్రభావం, వ్యక్తుల ప్రభావం, భక్తుల ప్రభావం వల్ల అది జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. సృష్టి యొక్క రహస్యం అది. అలాగే నర్మదా నదీ తీరంలో ఉన్న అనేకమైన దివ్య తీర్థముల యొక్క మహామహిమని వ్యాసుల వారు స్కాంద పురాణంలో అందించారు. ఈ తీర్థాల మహిమని మార్కండేయుడు ధర్మరాజు గారికి వివరించాడు. అందులో భాగంగా ఒక తీర్థం ఉన్నది, దానికి భృగు కచ్చ తీర్థం. ఏమంటారు? భృగు కచ్చ, కచ్చపలో పాపు అయింది, భృగు కచ్చ తీర్థం. ఓటి రెండుసార్లు చెప్పపోతే వినేటప్పుడు వాళ్ళు పొరపడుతున్నారు కొన్ని చోట్ల. కాన్నప్పుడు కక్క గగ్గంజల్లో కారాయాలి. చా కింద ఒత్తుచ్చ కచ్చ, కచ్చపము అంటే తాబేలు, అందులో ఉన్న పాపోతే కచ్చ, అది భృగు కచ్చ తీర్థం. ఈ తీర్థాన్ని దగ్గర కూడా ధర్మరాజు గారిని మార్కండేయుడు తీసుకువెళ్ళి స్నానం చేయించాడు. అప్పుడు ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేదో ప్రత్యేకంగా ఉంది పేరు, భృగు తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చ తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చప తీర్థం అంటే అర్థమవుతుంది, భృగు కచ్చం ఏమిటండి బాబు, ఈ కథ ఏమిటి, కమామిషి ఏమిటి అనగా అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం బ్రహ్మమానస పుత్రుడు అయిన భృగు ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేశాడు. భృగువు రెండు జన్మలు ఎత్తాడు. ఒకటేమో విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సమనే లాంఛనం నుంచి పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ శరీరం విడిచి బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బ్రహ్మకి మళ్ళీ పుత్రుడై బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టిన కారణం చేత బ్రహ్మ మానసపుత్రుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మగారు సృష్టి చేయడానికి తంటాలు పడక్కర్లా, ఇలా మనస్సులో తలుచుకుంటే ఆ మనస్సులో చూడు బయటకు వచ్చేస్తాడు. అటువంటి వాడు మానసపుత్రుడు. సంకల్ప మాత్రం చేత పరమాత్మను సృష్టిస్తాడు, మానవులకి మాత్రం స్త్రీ పురుష సంయోగం ద్వారా పుట్టి ఏర్పాటు చేశాడు. అందుకని మానవులు సంకల్ప మాత్రం చేత చేయలేరు, ఆయన సంకల్పంతో ఏ పనైనా చేస్తాడు. ఇప్పటికీ ఆయన చేసే చాలా సృష్టి సంకల్పమే. ఎంత విచిత్రం అండి, గోడ అప్పుడే కడతామా వెళ్ళ వేస్తామా, మర్నాటికి ఒక బల్లి వచ్చేస్తుంది ఎలవస్తుందో తెలియదు. ఎవడు పుట్టించాడు అది? గోడ మీద బల్లి తనంత తానే పుట్టేస్తుంది ఆ భగవత్ సంకల్పంతో. చూడండి మీరు, రెండు రోజులు నీళ్లు చల్లకపోతే మనుషులు కూర్చోకపోతే ఈ ఆసనం నిన్న కూర్చుని వాడు మళ్ళీ వచ్చేసరికి దీని నిండా కొత్త దోమలు వచ్చేరిపోతున్నాయి. ఈ దోమలను కూడా సృష్టించాడు. అన్నం వేడిగా ఉండవు, వేడిగా ఉడికినప్పుడు అన్నంలో ఏమైనా పురుగు ఉంటుందో ఉండదు, కానీ ఓ పూటంతా దాన్ని అలాగే పక్కన పెట్టి ఎవడ తినకపోతే కుళ్ళిపోతే అందులో లుకలుకలాడుతూ పురుగులు పుట్టుకొచ్చి అన్నం తిని మళ్ళీ పురుగులు చచ్చిపోతాయి. ఓ మనిషి పుట్టాడు, వాడి శరీరాన్ని ఎవడూ దహనం చేయకపోతే అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. ఆ కళేబరం, ఆవు చచ్చిపోయినా, గేదె చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా అందులో పురుగులు పుట్టి ఆ శరీరం అంతా తినేసాక మళ్ళీ పురుగులు చచ్చిపోతే శరీరం ఉండొచ్చు అండి మీరు. ఇదే భగవత్ సృష్టి విచిత్రం. ఒకదాన్ని అక్కడ లేకుండా చేయటానికి అందులోంచి ఒకటి సృష్టించి దాన్ని దీన్ని కూడా తీసేస్తాడు. కాలిలో ముళ్ళు దిగిందిట, ఈ ముళ్ళు తీయడానికి మళ్ళీ ఇంకో ముళ్ళు సృష్టిస్తాడు, ఒక పిన్నీసు లాంటిది. ఈ ముళ్ళు ఆ ముళ్ళుని ఇలా బయటలో అవుతుంది, చివరికి రెండు ముళ్ళు అవతల పారేస్తాం మనం. ముళ్ళు తీయడానికి ఒక ముళ్ళు ఉంది కదా అన్న ముళ్ళు పక్కలో పెట్టుకుని పడుకుంటాడు ఎవడన్నా? పడుకోడు. అందుకే యదువంశం నాశనం అయిపోతున్న చోట భాగవతంలో కంటకముతో కంటకము తీయు భంగి దుష్ట శిక్షణ కోసం యదువంశస్థులు సృష్టించి చివరికి మళ్ళీ వాళ్లలో వాళ్ళు కొట్టుకునేలా చేసి ఈ కంటకాన్ని ఆ కంటకాన్ని కూడా ఉపసంహరించాడు అన్నాడు. ఇంకా ఎంత అద్భుతమైన మాట అది. ఈ యదువంశీయులు అనేటటువంటి కంటకం సృష్టించి ఈ ముళ్ళుతోటి కౌరవులు మొదలైనటువంటి వాళ్ళందరినీ నాశనం చేశాక మళ్ళీ ఈ కంటకాన్ని కూడా తానే ఉపసంహరించి పట్టుకుపోయాడు తనతో ఇక్కడ ఉండకుండా. మళ్ళీ ఈ ముళ్ళు భూలోకంలో ఉంటే డేంజర్ అండి. అసలు ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అండి కృష్ణుడిది, పరమాత్మది, మహాత్ముడు అన్నాడు. అందుకే ఆయన ఆయన సంకల్పమాత్రంతో ఏదైనా వస్తాయి. ఇది తెలియక గోడ మీద బల్లి ఎలా పుట్టింది, దోమ ఎలా పుట్టింది, దాని అంతా అదే పుట్టేస్తుంది, దాని అంతా ఎలా పుడుతుంది, ఆ పుట్టించే శక్తిని ఒక అపూర్వ శక్తి అన్నారు. అదే ప్రకృతిను పురుషుడును ఇంకోటను. అది అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మహాతపస్సు కావాలి దానికి, ఆలోచన జ్ఞానం కావాలి. నీ హృదయంలో అణువణువున ఆ పరమాత్మను చూడగలిగేంత తపస్సు చేయగలగాలి. అటువంటి మహాత్ముడు గనక భృగువు శరీరం విడిచి బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టి బ్రహ్మ మానసపుత్రుడై ప్రజాపతి అయ్యాడు. ఆయన చాలా తపస్శాలి, కానీ ప్రారంభ అవస్థలో ఆయనకు కూడా కోపం ఉండేదట. చాలామంది మొదట్లో కోపంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు మీరు మహాత్ములే, కానీ ఒకప్పుడు మీ కోపాలు మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల ముసలి పోయి ముసలిది అయిపోయాక పులి ఏం చేయగలదు, పళ్ళు ఊడిపోయి గోళ్ళు ఊడిపోయి. అందుకని నాకు పళ్ళు లేవు, కళ్ళు కనిపించట్లేదు, గోళ్ళు కనిపించట్లేదు, అందువల్ల నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను అంటుంది. కానీ అప్పుడైనా చంపడానికి గోళ్ళు లేవు అని ఏడుస్తుందిట. రిటైర్ అయిపోయిన పులి పులే, ఓపిక లేదంతే దానికి. అలాగే ఇవాళ అందరూ రిటైర్ అయిపోయాకనో లేకపోతే ఏవో కష్టాలు వచ్చాకనో పరమప్రశాంతంగా గురువుగారి పాదాలే దిక్కన్నారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు ఎలా ఉన్నారు? ఎవడన్నా వచ్చాడనుకోండి, ఏమై కూర్చో అక్కడ, ఏం కావాలి, ఇలా కళ్ళు ఎగరేసి మాట్లాడిన వాళ్ళమే మహానుభావులు. అవునా? ఆఫీసులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, పై లెవెల్లో ఉన్నవాళ్ళు. పాపం ఇప్పుడు అన్నీ ఉడిగాక ఇంతకంటే గొప్పవాళ్ళు లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే అన్నీ అయిపోయే శక్తులు ఇప్పటికే పాత అలవాట్లు కొందరు ఉంటాయండో. ఒక ఆయన వచ్చేవాడు, రిటైర్డ్ డిఎస్పీ. రిటైర్డ్ డిఎస్పీకే డిక్కు లేదు, రిటైర్ అయ్యారు డిఎస్పీ అయితేనేటి, ఇంకో ఎస్పీ అయితేనేటి. సర్వీసులో ఉంటేనే వాళ్ళ ప్రజలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చేవాడు అనమాట, ఏమనుకుంటున్నారు, రిటైర్డ్ డిఎస్పీ రాగానే నాకు రూమ్ కావాలి, అది కావాలి. ఎవడిస్తాడు? ఇంత గురువుగారిని ఉపన్యాసానికే పిలిచి గుమ్మం దగ్గర వదిలేసిన రోజులు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ ఏమిటో తెలియని అహంకారాలు, ఇచ్చి పిచ్చేల అహంకారాలు. ఈ తిక్కలో వయస్సులో ఉన్నప్పుడు ఉండి క్రమంగా కొందరికి ఉడుగుతాయి, కొందరికి వార్ధక్యంలో కూడా ఉడగవండోయి. చచ్చేదాకా పులి క్రూరత్వం పోదట, సింహం యొక్క క్రూరత్వం పోదట. మీరు జ్ఞానులు కనుక కొంత వయస్సు వచ్చాక, కొన్ని విన్నాక, కొంతమందితో తిరిగాక ఇంత శాంతస్వరూపులు అయిపోయారు. అసలు మిమ్మల్ని అంతనే శాంతకుమారి అనాలి, శాంతకుమార్. ఈ పక్క వాళ్ళంతా శాంతకుమార్స్, వీళ్ళంతా శాంతకుమారులు అనమాట. అనుకోవాలి, మరి ఏం చేస్తాం? అసలు రహస్యం ఇంటికి వెళ్తే కానీ తెలియదు అనుకోండి, అయినా మిమ్మల్ని చూస్తే ఎందుకు నాకు అంత శాంతస్వరూపుల్లో కనపడుతూ ఉంటారు. మరి నా పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలియదు. అదే పూర్వే వయసి శాంత సశాంత ఇతి ఉచ్యతే అంటున్నాడు వ్యాసుడు. పూర్వే వయసి అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, యహ ఎవడు శాంత శాంతుడో సశాంత ఇతి ఉచ్యతే వాణ్ణి శాంతుడు అంటారు. 70 ఏళ్ళు వచ్చాక భార్య మాట వినకపోతే, కొడుకులు మాట వినకపోతే, కూతురు వచ్చి నోరు మూసు కూర్చో నీ కడుపున పుట్టడం, ఈయన కడుపును ఎందుకు పుడతారండి, పుట్టేది అమ్మ కడుపుని, అయినా సరే నీ కడుపును పుట్టాం, ఇలా ఏడుస్తున్నాం, ఇంకో తోడ ఎక్కడ పుడితే బాగుండు అంటున్నప్పుడు, ఇంట్లో మనవలు మనవరాళ్ళు చెడామడా చెడామడా అని తిడుతున్నప్పుడు, బయట ఎవ్వరూ పట్టించుకోనిప్పుడు, మన శరీరమే మనల్ని పట్టించుకోకుండా ఏడిపిస్తున్నప్పుడు, కళ్ళు కనిపించినప్పుడు, పళ్ళు ఊడినప్పుడు, ఒళ్ళు కుళ్ళు అయిపోయినప్పుడు, అప్పుడు గతి లేక మాట్లాడితే తంతారేమోనని నోరు మూసు కూర్చుంటే వాడు శాంతుడు ఎందుకు అవుతాడు, వాడు విభ్రాంతుడు. అవునా? అందుకని సరైన వయస్సులో అన్ని చెల్లుబడి ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు శాంతంగా ఉన్నవాడిని శాంతుడు అంటారు. విధి సంకల్పముచే ఒకనొకడు తా విశ్వంబు పాలించుతో బధిరం బెక్కువ మాట తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనోవ్యధతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారుడైపోవు
అయి అధికారాంతమునందు కానవలదా, అధికారాంతమునందు చూడవలదా. అయ్యి ఆ అయ్య సౌభాగ్యముల్. గొప్ప అద్భుతమైన పద్యం అండి ఇది. రాసినవాడు ఎవడో ఎప్పటికీ తెలియదు. చాటు పద్యాలు అంటారు ఇటువంటి. చాటుహు అంటే ఎప్పుడో ఎవడో కవి చెప్పాడు అక్కడక్కడ. అలాంటి చాటు పద్యాల్లో ఇదో శ్లోకం అన్నమాట, ఇదో గొప్ప పద్యం అన్నమాట. దైవ సంకల్పం వల్ల విధి సంకల్పము చే, ఏదో బ్రహ్మగౌరవ సంకల్పం చేశారు వాడు, అదృష్టం ఎక్కడో బాగుంది. అందువల్ల ఒక వ్యక్తికి ఈ ప్రపంచం పరిపాలించే అధికారం ఇచ్చాడు. కొందరు దేశానికి, కొందరు రాష్ట్రానికి, లేదా కొంతమంది ఏ బ్యాంకుకో, మరి ఇంకొకటి ఇంకో దానికో, దేనికో మొత్తానికి అధికారులు అయ్యారు. పరిపాలించే అవకాశం వచ్చింది. ఒక్కసారి అధికారంలోకి రాగానే, సీట్లో కూర్చోగానే ఇంకక్కడి నుంచి ఎక్కడ లేని అహంకారం వస్తుంది వాడికి. బధిరం ఎక్కువ వాడికి, చెవుడు వస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా, ఎవడేం చెప్పినా వినిపించుకోడు. అది చెవుడు అంటే అక్కడ అంతరార్థం. నేను విన్ను, నేను ఎవడి మాట వినిపించుకోను. ఎవడి మాట వినడు వీడు, ఎవడి మాట వినకపోతే రేపు ఎవడు పటక్కలు వడిచి పట్టుకుపోతాడు. ఎవడి మాట వినను అన్నవాళ్ళు ఎంతోమంది చచ్చాక, యాక్సిడెంట్ అయ్యి చచ్చాక వాడి మాట ఎవడు వింటాడు? అందులో ఎవరి మాట వినరు. నేను ఇలాగే చేస్తానంటాడు. మొండితనం, మూర్ఖత్వం పెరిగిపోతుందన్నమాట. అసలు వాదోపవాదాలు చేసేవాళ్ళు అంత మూర్ఖులు లేరు. వాళ్ళు ఎవరి మాట వినరన్నమాట. మాట తక్కువ. ఎవరినో వచ్చారనుకోండి బిగుసుకుపోతాడు, మాట్లాడితే లోపు అయిపోతానేమోనని ఎవరైనా ఇంటికి వస్తాం, ఏదో పెద్ద గొప్పవాళ్ళగా తల ఊపుతాడనమాట. ఏమండి వచ్చారా అని ప్రేమగా మాట్లాడితే ఏమైంది, పాపం ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటే ఏమైంది, అబ్బే నేను సీట్లో కూర్చున్నాను అని ఇంకా అహంకరించి ఎవడి మాట వినడు చెవిటాడులో నటిస్తాడు. మాటలు తక్కువగా ఉంటాయి, పెద్ద గంభీరుడిలో నటిస్తాడనమాట. ఒకవేళ మాట్లాడాడు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటాయి, తన కింద పనిచేసే వాళ్ళ మీద సదా భాషల్ దురుక్తులు. నోటికి వచ్చాడు తిడతాడనమాట, ఏ నర్వసా చెప్పినట్టు చెయ్యి, చవట సన్యాసి అంటూ తిడతాడు. సన్యాసులు చాలా గొప్పవాళ్ళే, మరి ఎందుకో సన్యాసి సన్నాసిని తిడతారు గారి పాపం. సన్యాసికి సన్నాసికి తేడా తేడా ఉంది. సన్యాసికి సన్నాసికి యావత్తూ తేడా. అర్థమైందిగా మీకు, యావత్తు కింద యావత్తు, యావత్తు తేడా. ఆ ఇద్దరికి అంత తేడా ఉంటుంది, వాడు సన్నాసి వీడు సన్యాసి. రెండుసార్లు చెప్పాను నేను సమాధానం, యావత్తు తేడా ఒకటిని, సన్నాసికి సన్యాసికి తేడా ఉంది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం వద్దు అని అందరినీ వదిలి వెళ్ళిపోతే సన్యాసి, వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అదనాడు మీచే విడవబడినవాడు సన్యాసి, మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోయినవాడు సన్యాసి అన్నమాట. కాబట్టి మొత్తం మీద దురుక్తులు. ఇక ఎక్కడి నుంచి వీడికి భయం ఉండవు, ఎందుకని ఎవడి మాట వెండో, ఎవరితో ఎక్కువ మాట్లాడో, అందరినీ తిడతాడు. అప్పుడు వీడికి లోపల ఏమనిపిస్తుంది అనమాట, మనోవ్యథ పట్టుకుంటుంది. వీళ్ళు బయట నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నా గురించి ఏమంటున్నారు, ఈ విధంగా లోపల బెంగ పట్టుకుని. ఎందుకని తెలియవు వీడికేమి, బయట నుంచి ఎవరితో మాట్లాడ్డు కదా, ఎవడి మాట వెండు కదా. అందుకని నీకు రోజు బయట వ్యాపారాల గురించి తెలియక ఒకటే బెంగ వచ్చేస్తుంది అనమాట. నేను ఆఫీసర్ని, కలెక్టర్ని, బ్యాంక్ ఆఫీసర్ని, లేకపోతే ప్రభువుని, నా గురించి ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ నా బతుకు ఏమైపోతుందో, ఎవరితోనే మాట్లాడదామంటే భయం లోపోయిపోతానేమో అని లోపల లోపల మనోవ్యథతో కుమిలిపోతాడు. ఎవరితో సంబంధం లేకుండా బిగుసుకుపోయిన అహంకారికి మనోవ్యథ మిగులుతుంది. మీరా సంతోషంగా ఉండలేడు, అందులో మనోవ్యథ. దానివల్ల ఏమవుతుంది, మత్తత పెరుగుతుంది. దుర్వ్యసన దుర్వ్యాపారములుగాంచు, లోపల ఒకటే బాధ. వ్యసనము అంటే బాధ అని ఒక అర్థం, వ్యసనము అంటే శరీరాన్ని పాడు చేసే లక్షణాలు. బాధ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు, ఇందులోంచి బయటపడడానికి కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటాడు. దానివల్ల వాడి ప్రవర్తనే నశించిపోతుంది, చెడ్డ ప్రవర్తనలోకి వెళ్ళిపోతాడు. చివరికి ఏమవుతుంది, కళ్ళు మూసి తెరిచేలోపు టైం అయిపోతుంది. ఏమంటే 21 రోజులు ఉపన్యాసం అనుకున్నాను, సేపు పట్టలేదు, అయిపోతుందో లేదా, 2వ విడత కూడా అయిపోయింది. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మీలో ఎంతోమంది పాపం అలా పుట్టి 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 అప్పుడే చూస్తూ ఉంటుంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళలోకి వచ్చేసారు. ఈ వరుసలోని వాళ్ళందరూ 90 ఏళ్ళు వచ్చేసి అప్పుడు వాళ్ళకి ఏదో నాగొట్టాడు మాత్రమే అన్నాళ్ళైనా 30 ఏళ్ళ వాళ్ళ కనబడతాడు, కానీ ఎక్కువ మందికి వయసు అలా పెరిగిపోతూనే ఉంటుంది. దానివల్ల క్రమంగా కాలం దాటిపోయి అధికారం నుంచి రిటైర్ అయిపోతాడు. అయ్యి అధికార అంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్. ఇక రిటైర్ అయ్యాక ఉంటుందండి వాడి సౌభాగ్యం, అసలు ఫంక్షన్కి రాడు ఒకడు. అప్పుడు తిట్టాడండి వీణండి అని తిట్టుకుంటాడు. మన ప్రవర్తన బాగుంటే రిటైర్మెంట్ ఫంక్షన్ బాగుంటుందండి. మన ప్రవర్తన సరిగ్గా అయితే స్నేహితులు లేకపోతే ఒక్కడు పట్టించుకోడు, ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ సక్రమంగా ఉండదు, మెడబట్టు గెంటేస్తారు.
ఒకవేళ గంటిన గంట పోయినా సీట్లోంచి ఒక్కసారి బయటకు తప్పుకున్నాక రేపటి నుంచి వాడి బతుకు కేమిలు వేడుస్తుంది, ఎవడు పట్టించుకుంటాడు. అప్పటికే చీటికి మటికి నేనండి అని అంటాడు. ఆ తర్వాత నిజమేమనుకుంటాం, రిటైర్డ్ పక్కన ఆఫీసర్నండి, డిఎస్పీనండి, ఎస్ఐనండి, సిఐనండి, లేకపోతే ఇంకో కలెక్టర్నండి, కానీ రిటైర్డ్. సర్వీసులో ఉన్న వాళ్ళే వాళ్ళు కనుక పట్టించుకోకపోతే ఇక రిటైర్ అయ్యాక ఏం చేస్తాం? ఆ అధికారం అయిపోయాక ఎవడు ఇంట్లో భార్య కూడా పట్టించుకోదండి. పొద్దున్నే టిఫిన్ ఇచ్చి పంపేవాడు ఏమంటుంది తెలుసా, రిటైర్ అయ్యోగా టైమే కంగారు ఏముంది పడుండు పిల్లలకు పంపుతాను అంటుంది. రిటైర్ అయ్యాక కాఫీ కూడా ఎవరు కొందరేళ్ళ. అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ రోజుల్లో 10 మందితో స్నేహంగా ఉంటే వాళ్ళు వచ్చి ఏదన్నా మంచి పనులు చేసి పెట్టేవారు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి ఉపకారం చేయలేదు అని ఇంట్లో అలా కూర్చుంటాడు పాప వాడి బతుకు అంతే. అందుకని ఎప్పుడూ కూడా క్రోధమును నియంత్రించి అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నవయౌవనంలో ఉన్నప్పుడు పరమ పవిత్రుడై ప్రశాంతుడై 10 మందిని దీవిస్తే, 10 మందిని చేరదీస్తే, 10 మందికి ఉపకారం చేస్తే అటువంటి వాడికి తపశ్శక్తి ఫలిస్తుంది. వాడు గొప్పవాడు. మొదట్లో భృగువు చాలా గొప్పవాడే. ప్రారంభ అవస్థలో అంటే ఆయనకి ఇంచుమించుగా పెళ్ళి అవడానికి ముందు కొంచెం కోపం ఎక్కువ ఉండేదిట, తిక్క ఎక్కువగా ఉండేది. తర్వాత చాలా తిక్క తగ్గింది అనుకోండి, కోపం తగ్గిపోయింది. ఈ ప్రారంభంలో కోపం ఎక్కువైపోవడం వల్ల ఆయనకి భయం వేసింది. కష్టపడి తపస్సు చేస్తున్నాను, తీరా తపస్సు చేశాక ఎవడన్నా ఎదురుగా వచ్చి ఏ మడిపట్టో పట్టుకుంటే లేదా కాళ్ళు పట్టుకుంటే నా తపస్సు పాడైపోతే నా కోపం వచ్చి చ కప్పైపో పామైపో అని చెప్పించేస్తున్నాను. కొంతమంది నదుల్లో స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు తడిపి ఇలా విదిలిస్తారు, జాడిస్తారు. అప్పుడు ఏమవుతుంది, బట్ట గట్టిగా జాడించి విదిలించడం వల్ల అందులోంచి నీళ్ళు వచ్చి పక్కవాడి మీద పడతాయి. అది చాలా పాపం. మహాపాపాల్లో కల్లా బట్ట నీళ్లు పక్క మీద వాడి మీద పోయటం పాపం. మనం బట్ట అందుకే 10 మంది ఉన్న చోట విదిలించకూడదు, ఇలా దబ 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 అని గట్టిగా జాడించకూడదు. అప్పుడు ఆ నీళ్లు ఇతరుల మీద పడితే బ్రహ్మహత్యా పాపం వంటి పాపం చుట్టుకుంటుంది. ఓసారి భృగువు ఓ చోట స్నానం చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఓ సంవత్సరి శర్మ సరే సన్యాసి నాయుడు ఒకడు వచ్చాడు. పాపం వాళ్ళకి తెలియదు, పాపం అమాయకులు స్నానం చేసిన వాళ్ళకి. బట్ట జాడించి ఇలా గట్టిగా విదిలించాడు. ఆ నీళ్ళు వచ్చి స్నానం చేసిన భృగువు మీద పడ్డాయి. దాంతో భృగువు కొళ్ళు మండిపోయింది. నీ చేతులు పడిపోతాయని చెప్పించాడు. నా మీద బట్ట జాడింపు నీళ్లు దొల్లుతావా, నీ చేతులు పడిపోగానగా అనగానే అవతలవాడికి చేతులు పడిపోయి మొత్తం చేతులు విరిగిపోయాయి. పైకి ఇక్కడ దాకా భుజాల దాకా చేతులు విరిగి కింద పడ్డాయి. దాంతో మొండాడైపోయాడు పాపం, చేతులు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు భృగువుకి పశ్చాత్తాపం కలిగింది. వీడెవడో అమాయకుడు బట్ట దాడించాడు, ఆ నీళ్లు మీద పడితే వాడికి ఏదో పాపం వస్తే అది వాడే అనిపించేవాడు కదా, తొందరపడి చెప్పించాను, వీడికి చేతులు పోయాయి, ఎందుకు ఈ కోపం వచ్చేస్తుంది అనిపించింది ఆయనకి. చీ, క్రోధం ఎంత ప్రమాదకరమైనది. ఈ కోపం వల్ల, శాపం పెట్టడం వల్ల ఇన్నాళ్ళు కష్టపడి చేసిన తపశ్శక్తి పోయింది అని బాధ కలిగింది ఆయనకి అనమాట. చూసారా కోపం ఎంత ప్రమాదం ఇప్పుడు. అందుకే ఎప్పుడు కూడా చిటికి మటికి తెగ తిట్టేయకూడదు నోరుందని. ఈ ట్యాపుల దగ్గర ఎక్కడ నల్లాల దగ్గర నీళ్లు పట్టుకునే చోట నీ జిమ్ మడిపోను అని తిట్టేస్తారు. జిహ్వ అంటే నాలుక, జిహ్వ పడిపోవడమే జిమ్మ, జిహ్వ జిమ్మ. నీ జిమ్మ పడిపోను అంటే నీ నోరు పడిపోను, నీకు మాట లేకుండా మోగదాని అయిపోయింది తిట్టడం అనమాట. లేదా కొండడు నీళ్లు పట్టుకుపోయినందుకు నోరు పడిపోవాలా, నీటి కోసం నోరు పడిపోవాలి, నీ జిమ్ పడిపోను అని బలి తిట్టేస్తారండి బాబు. ఇంకా తిట్లు చూస్తే భయం వేస్తున్నాడు మనకి. చాలా గొప్ప తిట్లు పైగా. వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు, ప్రకృతి వికృతి తెలుసు, మన వాళ్ళకి తెలియదు. జిహ్వ ప్రకృతి, జిమ్మ వికృతి అని, బ్రహ్మ ప్రకృతి, బొమ్మ వికృతి అని తెలియదు. వాళ్ళు భలే తిట్టేస్తారనమాట. ఆయి బాబాయ్. కాకపోతే వాళ్ళకి సంస్కారం లేదు కనుక, తపశ్శక్తి లేదు కనుక నీ నోరు పడిపోను అంటే పక్కవాడికి నోరు పడదు. అదే ఒక పండితుడు తపశ్శక్తి కలిగిన వాడు తిడితే అది శాపమై అవతలి వాళ్ళకి నష్టం తెచ్చిపెడుతుంది. ఆ నష్టం వల్ల వీడు నష్టపోతాడు. ఆ తర్వాత వెంటనే జాలిపడి నా తపశ్శక్తితో మళ్ళీ నీకు చేతులు ఇస్తున్నానని చేతులు ఇచ్చాడు. దీనివల్ల ఏమైందన్నట్టు 1000 ఏళ్ళు కష్టపడి ఆర్జించిన తపస్సు ఒకటి చేతులు పడగొట్టడానికి, పడిపోయిన చేతులు అతికించడానికి ఉపయోగించాడు. 1000 ఇయర్స్ శక్తి పోయింది దానివల్ల, 1000 ఏళ్ళు చేసిన తపశ్శక్తి పోయింది. అందుకని రేపటి నుంచి మీరు కూడా ఏం చేయాలన్నమాట, 180 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి పక్కవాడిని జిమ్మడిపోయిన తిట్టాలి కదా, దాంతో ఈ మొత్తం శక్తి పోతుంది.
ఓ వ్రతం చేసి వెంటనే ఇంకొకటి తిట్టకూడదు. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలి, సంయమనంతో ఉండాలి.
క్రోధమ తపము జరచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపు క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్వికి చన్నే.
క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు నాశనం చేస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం కోపం. అందుకే తపస్సు చేసేవాడు కోపం పొందకూడదు. ఇలా భావించి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఒక రేవు దగ్గర స్నానాల ఘట్టం దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రాంతం కొంచెం లోతైన స్థలం, ఎందుకంటే ఇప్పుడంటే మెట్లు రకరకాల చోట్ల కడుతున్నారు కానీ అప్పుడు మెట్లు గిట్లు ఏమీ లేవు. కేవలం ఇసుకలో చాలా రేవులు దిగడం, స్నానం చేయడం, మళ్ళీ పైకి ఎక్కడం. గంగానది తీరం అంతా రేవులు కడతారా? కొన్ని చోట్ల రేవులు కడతారు, మామూలు చోట నదులు ఉన్న చోట దిగిపోవడమే. అలా దిగి స్నానం చేసేవాడు ఆయన. ఒడ్డు మీదకి వచ్చేవాడు. ఆయన చాలా గొప్పవాడు. భృగు అంటే ఎన్నో కల్పములు జీవించగలిగే శక్తి ఉన్నవాడు. ఇలాంటి యుగాలు ఎన్ని చూశాడో. అందువల్ల లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే శరీరం బక్క చిక్కిపోయింది, గడ్డాలు పెరిగిపోయాయి, మీసాలు పెరిగిపోయాయి, ఇలా కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. అయినా సరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు ఆయన. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. అయినా కళ్ళు విప్పకుండా ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. రోజు ప్రొద్దుటే లేవడం, నర్మదా స్నానం చేయటం, పేకలోతు నీటిలో నిలబడడం, సూర్యాస్తమయం దాకా ఓం నమ శివాయ అనడం, సూర్యుడు అస్తమించాక మళ్ళీ ఒడ్డు మీద కూర్చుని కాస్త ఏదో ఒక రెండు ఆకులు తిరిగి పడుకోవడం, ఇది ఆయన తపస్సు యొక్క విధానం. ఒక రోజున పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పిలిచి, స్వామి ఎందుకో భూలోక సంచారం చెయ్యాలనిపిస్తోందండి, మనిద్దరం భూమికి వెడదామండి అంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ కోరిక ఎందుకు వచ్చిందో అమ్మవారికి అన్నాడు ఆయన. మీ సృష్టి చాలా గొప్పగా ఉంటుంది, మీరు ఆజ్ఞాపించగా బ్రహ్మగారు చాలామందిని సృష్టించాడు, ఈ సృష్టి విచిత్రంగా ఉంటుందని చాలామంది చెబుతున్నారు, ఓసారి చూద్దాం అనిపించింది అంది ఆవిడ. ఆవిడ తెలియదే ఏమో ఏముందో, శక్తి స్వరూపుని ఆవిడకి తెలుసు. అయినా సరే అలా అంటుంది, ఒక్కోసారి చూద్దామండి వెళ్ళి చూద్దామండి అంటుంది. కారణం ఏమిటన్నాడు ఆయన, మీ ఆజ్ఞ వల్ల సృష్టి చేస్తున్న బ్రహ్మగారికి మధ్యన బుర్ర కొంచెం గిర్రం తిరిగిందని విన్నాను. మంచి అందంగా ఉంటుంది ఒక ఆవిడ, ఆవిడకి గౌడు గేది లాంటి దున్నపోతు వంటి వాడిని భర్తగా ఇస్తాడు, లేదా ఒక్కో చోట ఒక్కొక్క పురుషుడు పరమసుందరాకారుడు ఉంటాడు, వాడికి ఒట్టి వికారస్వరూపిణి తాటక పోతన శాకిని ఢాకిని వంటి భార్యని ఇస్తాడు. భర్తగారు పరమభక్తుడైతే భార్య జీవితంలో దీపం పెట్టని ఆవిడ అవుతుంది, లేదా భార్య రోజు పూజలు చేస్తే భర్తగారు ఏ అందుకు వచ్చింది ఇంట్లో కూర్చోక అంటాడు. ఇటువైపు ఒకడేమో దాత అయితే రెండో ఆవిడ దాత కాదు, ఆవిడ దానం చేస్తే భర్తగారు దానం చేయడం, ఇలా అయిపోతారు లోకంలో ఎక్కువగా. లేదా భార్యామణి ఏమండో పద్మాకర్ గారి పురాణం జరుగుతుంది రాగోళ్ళు, ఇప్పుడైనా వెళ్ళకపోతే ఎలాగండి, బతుకంతా పాడైపోతుంది, వెడదామని కానీ ఎందుకు వచ్చింది ఇంట్లో కూర్చుని హాయిగా పకోడీలు తినక అంటాడు. లేదా భార్య గారు పెడదామని అనకపోయినా భర్త గారు పెడదామంటే భార్య వద్దండి ఇంట్లో కూర్చుందో, అసలు సీరియల్స్ పోతాయి అమ్మ బాబోయ్, పైగా జబర్దస్త్ పోదు అంటుంది. ఇలా జబర్దస్త్గా భర్తను ఆపేస్తుంది, ఏం చేస్తాం, ఇలా ఉంటుంది సృష్టి. భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద నిలబడుతూ, ఒకే కంచంలో తింటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటూ, ఇద్దరూ ఒకే మార్గంలో నడుచుకునే వాళ్ళు లోకంలో తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. కాబట్టి సృష్టి అంతా విచిత్రమైనది. ఈ సృష్టికి గల కారణం ఏమిటో, ఎవరైనా మన అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు కనబడితే వాళ్ళని కాస్త అనుగ్రహిస్తూ తిరుగుదాం. మనం తిరిగే చోట ఎవడైనా భక్తుడు కనబడితే వాడికి వరాలు ఇస్తూ వారిని కాపాడుతూ ముందుకు పోదాం అనగానే అమ్మవారు కోరాక కాదంటామా, అలాగే నడు అన్నాడు ఆయన. వెంటనే నందీశ్వరుణ్ణి రమ్మన్నారు. నందీశ్వరుడు టక్కున వచ్చేశాడు. నందీశ్వరుడికి సుఖం ఉంది, ఆయనకి డీజిలు కొట్టించక్కర్లా, పెట్రోల్ కొట్టించక్కర్లా, ఈ కార్లకి గొట్టాలు ఉంటాయో లోపలికి వెళ్ళే నీళ్ళు వెళ్ళేవి, అవి కట్ అయిపోతే మళ్ళీ కారు ఆగిపోవడాలు, కిందకి నీళ్లు కారిపోవడాలు, ఏసీలు పనిచేయకపోవడాలు, ఈ గందరగోళాలు ఉండవు, అద్దాలు బిగుసుకుపోవడాలు,
ఏం ఉండవు. మహానుభావుడు ఆయన, ఎక్కడికైనా తలచిన మాత్రాన్ని తీసుకుపోతాడు. గరుత్మంతుడు, నందీశ్వరుడు ఇలాంటి వాహనాలు ఉన్నాయే, అవి మన పూర్వజన్మ సుకృతం వల్ల చూడగలుగుతాం, లేకపోతే చూడడం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఎక్కడ శివుడు, ఎక్కడ విష్ణువు, అవి దివ్య వాహనాలు. ఇవి లౌకిక వాహనాలు. లౌకిక వాహనాలు కొద్ది రోజుల పైకి ఎందుకు పనికి రాకుండా పోతాయి. చాలా కాలం క్రితం ఓ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఓ పేషెంట్ వచ్చేవాడు. వాడికి ఇంతకీ కడుపులో గ్యాస్ ట్రబుల్ అంతే, కానీ వాడు ఎప్పుడు అరక్క నానా బాధపడేవాట. పాతికేళ్ళుగా డాక్టర్ గారు వైద్యం చేస్తూనే ఉన్నారు, ఆయన అరక్క బాధపడుతూనే ఉండేవాడు. ఈ పాతికాళ్లలో ఈ డాక్టర్ గారు కొడుకు కూడా డాక్టర్ అయ్యాడు. ఈయన కూడా మళ్ళీ తండ్రి గారి ప్రాక్టీస్కి వచ్చాడు. ఈ పేషెంట్, ఈ ఓల్డ్ పేషెంట్ వచ్చాడే, పాతికాళ్ళ పేషెంట్ రాగానే 2 రోజుల్లో ఆయనకి వైద్యం చేసి రోగం నయం చేసి, నాన్న పాతికేళ్ల నుంచి కష్టపడి నువ్వు వైద్యం చేస్తున్నావు, ఫలానా షావుకారు గారికి ఇంతవరకు రోగం తగ్గలేదు, నేను 2 రోజుల్లో నయం చేశానగానే అయ్యా ఎంత పని చేసావురా, ఆయన ద్వారానే వచ్చిన ఫీజుతోటి నేను మెడిసిన్ చదివించానురా, తొందరపడి రోగం తగ్గించేసావు, ఇంకా నేను నీ కొడుకు కూడా వైద్యం ఆయన ద్వారా చేద్దాం అనుకున్నాను, నీ కొడుకును కూడా డాక్టర్ చేద్దాం అనుకున్నాను. అలా తగ్గించకూడదనని ఆయన పాతికేళ్ళుగా ఆయన ఇచ్చిన ఫీజుతో నిన్ను పోషించారా, నిన్ను మెడిసిన్ చదివించా, నీ కొడుకు కూడా మెడిసిన్ చెప్పిద్దాం అనుకున్నాను, పిచ్చాడా ఇలా అయితే ఎలా బతుకుతారా అన్నట్ట. అందువల్ల ఏంటంటే, ఈ మెకానికులు కొందరు ఉంటారు, వాళ్ళు పాత వాహనం అమ్మనివ్వరు. ఎందుకంటే అసలు వాళ్ళ షాప్ అంతా దీని మీదే. ఇప్పుడు మా తాతగారి వాహనం మీద ఒక షాపు నడుస్తుంది, నెలకోసారో 3 సార్లు వెళ్ళిప్పుడల్లో 2 సేవలు 1000 సేవలు ఇవ్వాలి. నాకు అలా జరిగింది, ఎందుకు చెప్తాను, నాకు కారు డ్రైవింగ్ నాకు ఒక శిష్యుడు ఉండేవాడు రావణని, పాపం బాధపడతాడని చెప్పట్లేదు కానీ పేరు చెప్పేశాను, కానీ నాకు కారు అంబాసిడర్ నేర్పేశాడు ఏకంగా నాకు ఆ రోజుల్లో. అంబాసిడర్ అది ఎలాంటి కారు, ఒకసారి బ్రేక్ నొక్కాలంటే డైరెక్ట్గా పడదు, ఓ పంపు చేసి మళ్ళీ నొక్కాలి, ఇలా ఇలా అని అప్పుడు నొక్కాలి, అటువంటి కారు నేర్పాడు. ఎదురుగుండా లారీ వస్తుంది, బ్రేక్ పడదు నేను అంటే అప్పుడు వాడు మెల్లిగా ఓసారి నొక్కి మళ్ళీ నొక్కితే పడుతుందండి అన్నాడు. ఓరి డాషు అంటే తిట్టలేక, సాధారణంగా మనం మాడ అంటాం కదా, కాస్త సంస్కారవంతమైన భాషతో నీ అమ్మగడపాడ అంటాం కానీ అలాంటివి అనకూడదు, ఇష్టం లేదు. అందుకని అప్పుడప్పుడు ముద్దుగా గురువులు అంటూ ఉంటారు. ఆ విషయం ముందు చెప్పవరా అంటే, మీరు గురువులండి, మీ తపశ్శక్తి నాకు చాలండి, మీకు ఏ ప్రమాదం లేదండి, అందుకే డైరెక్ట్గా అంబాసిడర్ ఇచ్చేసాను అన్నాడు. నిజంగా అతనికి ఎంతో గౌరవం. ఆ కారు అలాగే తెగ నడిపేసాం, అది వేరే విషయం. అసలు స్టీరింగ్ తిరగదది, అది రామరామ, దానికంటే గౌడిగేది నడపడం తేలిక. అలాంటి స్టీరింగ్ ఉన్న కారు ఇచ్చాడు. కారు నేర్పిన తర్వాత పాపం మరో మెకానిక్ గారు వచ్చారు. గురువుగారు కొత్తల్లో కొత్త కారు కొంటే డేంజర్ అండి, దీనికి ఏమో గీతలు పడతాయండి, ఈ డొక్క అంబాసిడర్ ఒకటి కొనుక్కుని 5-6 నెలలు నడిపిన తర్వాత ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు కావాలంటే కొత్తది కొనండి అనగానే నేను ఏదో మొహమాటానికి లొంగి కొన్నా. 30,000 కారు ఏమిటి, 30,000 డొక్క అంబాసిడర్, 2000 సంవత్సరంలో అంటే 21 ఏళ్ల క్రితం 30,000 ఇచ్చి కారు తేగానే మావిడంది కారు భలే ఉందండి, ఇది రంగు వేసి ఇచ్చేళ్ళండి, పైనంత రంగు లోపలే ఉండదు, అందుకని టింగు రంగాన ఉంది రంగుతో ఇది తేగానే. వెంటనే వాళ్ళ ఆయన వాళ్ళ నాన్నగారితో అనమాట, వాడు ఏమంటే దీని మీద మనం భద్రాచలం వెళ్ళిపోదామా లేకపోతే అన్నవరం వెడదామా అని లోపల మళ్ళీ టర్కీ టవల్ సర్వీస్ అలంకారం డెకరేట్ చేసింది. చిన్న పిల్లల్ని ఇద్దరిని వెంట పెట్టుకుని, పెద్దమ్మ ఏమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాప, చిన్న పాప ఏమో 1 ఏడాది పాప, వీళ్ళిద్దరిని వెనక సీట్లో కూర్చోబెట్టి అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి మొదటిసారి కదా ఎందుకైనా ఓ డ్రైవర్ను కూడా పెట్టుకుని డైరెక్ట్గా నేనే నడిపితే ఏం చేయండి, భద్రాచలం బయలుదేరా. 10 కిలోమీటర్లు వెళ్ళాక లోపల స్టీరింగ్ దగ్గర నుంచి పొగలు వచ్చాయి, భగ భగ పొగలు. ఈ పొగలు వస్తుంటే కంగారు పడి డ్రైవర్ ఆపాడు. ఆ డ్రైవర్ గారు కూడా మాందాతే, మా తాత, ఆయన నాకు సేవ చేయడానికి వచ్చేవాడు. ఆ పొగలు వచ్చాక నీళ్లు పోసాం, కాసేపు ఆగాం, మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పొగలు వచ్చాయి. ఏంటోనండి, ఆ డ్రైవర్ కూడా చెప్పచ్చు కదా, ఈ డొక్కు కారని చెప్పకుండా ఏవో పొగలు వస్తున్నాయంటే నీళ్లు పోద్దాం ఉండదు, మాటి మాటికి డబ్బా నీళ్లు పోయటం. ఎలా వెళ్ళాము మొత్తం మీద పాల్వంచలో మా అన్నయ్య గారు ఉండేవారు. మా అన్నయ్య గారు హైదరాబాద్లోకి మకం మార్చేశారు, కానీ ఆయన పాల్వంచవాడు, వదిన గారు అక్కడే పుట్టి పెరిగినవారు. ఈ పాల్వంచలో ఆగాం, ఆగి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్న మళ్ళీ భద్రాచలంలో ఏకంగా అవధానం చేయాలి, అష్టావధానం, భద్రాచలంలో అష్టావధానం. ఈ పాల్వంచలో రాత్రి పొద్దు పడుకుని పొద్దున్న లేచాక కారు స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మెకానిక్ను తీసుకొచ్చారు, వాడు అదేదో పట్టుకొచ్చి బ్యాటరీ, ఈ బ్యాటరీకి తగిలించి కారు స్టార్ట్ చేశాడు, మళ్ళీ బయలుదేరింది. ఇది 12వ మజిలీ పొగలు. మళ్ళీ మొత్తం మీద భద్రాచలం వెళ్ళాం.
అవధానం అయ్యింది. ఈ కారు మళ్ళీ కదిలితే ఒట్టు, మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చాడు, బ్యాటరీ స్టార్ట్ అయ్యింది. బాబు ఎక్కడ ఆపగరా బాబు, ఏమి రెస్ట్ లేకుండా వెళ్ళిపోదాం, ఆగితే ఆగేటట్టు ఉంది అనుకున్నాం. దమ్మపేట దగ్గరికి వచ్చామండి, క్రాస్ రోడ్స్ దగ్గర, అశ్వారావుపేట దమ్మపేట దగ్గర. అసలు డ్రైవర్ బ్యూసూ పోయి మాట్లాడటల్లా, ఏమిటంటే అసలు ఏం సమాధానం ఇవ్వట్లేదు. కారు అలా వెడుతూనే ఉంది, 4 కిలోమీటర్లు వెళ్ళాక ఒక రాయి గుద్ది ఆపాడు, బ్రేక్ ఫెయిల్యూర్. అది చెబితే మేము అడిగిపోతామని 4 కిలోమీటర్లు ఎదురుకుండా అదృష్టం, క్రాస్ రోడ్స్ దగ్గర ఇటు ఇటు రయ్యి రయ్యి అని వాహనాలు వెళ్ళిపోతాయి కదా, ఇటు సత్తుపల్లి పోయేది, ఇటు అశ్వారావుపేట పోయేది, దమ్మపేట క్రాస్ రోడ్స్ అంటే చాలా డేంజర్. ఏదో మీకు పురాణం చెప్పే యోగం ఉండడం వల్ల బ్రేక్ ఫెయిల్యూర్ అయినా క్రాస్ రోడ్స్ దాటాం. అలా వెడుతూనే ఉంది, అలా పక్కకు వెడుతున్నాడు, ఎందుకంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ఇంకెవడేం చేయలేడు, గేర్ వేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అందుకని గేర్ తీసేసి వదిలేడు. మెల్లిగా వెళ్ళి ఈ కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి కదా, దాన్ని మెల్లిగా ఢీకొట్టి ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు డాష్ కబురు చల్లగా, చావు కబురు చల్లగా. అక్కడ బాబా గుడి దగ్గర ఆపి ఆ మెకానిక్ను పిలిస్తేనే మళ్ళీ వాడికి ఫోన్ చేస్తే 2.5 గంటల తర్వాత ఇంకో కారు తీసుకొచ్చాడు. ఈ కారు వదిలేసి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ కారు 30,000 కాదు, ఒక 5 రూపాయలు వచ్చినా పర్లేదు అమ్మేయి, మళ్ళీ జీవితంలో సెకండ్ హ్యాండ్ కొన్నాను. తర్వాత చెప్పాడు ఆయన, మేము అలాగే చెబుతామండి మెకానిక్లో, ఈ కార్లు ఇలాంటి వాళ్ళకి అమ్మితే మా షెడ్ నడుస్తుంది, లేకపోతే మా షెడ్ బెడ్డే కదా పడుకుంటుంది అన్నాడు ఆయన. కాబట్టి షెడ్ నడవాలంటే పాత కార్లు ఉండాలి, ఆసుపత్రి నడవాలంటే కొంతమంది పేషెంట్లకు ఎప్పుడు రోగం తగ్గకుండా అలా ఉంటూనే ఉంటే అలా వాళ్ళు చక్కగా నిత్యం పంటగా డబ్బిస్తూ ఉంటారు. మరి అవునా, అలాంటి వాహనాలు కాకుండా నందీశ్వరుడి వాహనం మీద బయలుదేరారు పరమేశ్వరుడు వారు, మంచి అద్భుతమైన వాహనం మీద హాయిగా ఆకాశంలో బయలుదేరారు. నా జీవితంలో ఈ ఆ మొదటి కారు అనుభవం ఎన్నాళ్ళు లేనా, మళ్ళీ ఎప్పుడైనా ఎవడన్నా సెకండ్ హ్యాండ్ కొంటే, మళ్ళీ పురాణంలో డివియేట్ అవుతున్నాను అనుకోక సెకండ్ హ్యాండ్ కొనకండి, దిక్మాల హ్యాండ్ వాడు 40 ఏళ్ళు వాడి మీకు ఇస్తాడు, మీరేమో మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు వాడు ఇంకోటి అమ్ముతారు, అది ఇంకోటి వస్తుంది. సెకండ్ హ్యాండ్ అనకూడదని 100th హ్యాండ్ ఆ కారు కొంటే నీ బతుకు బ్యాండ్. ఆ తర్వాత దాన్ని ఎలా అమ్మాలో తెలియక మనం యాతన పడాలి. అందుకని జీవితంలో చాలా చికాకైంది ఏంటంటే ఈ పాత కారు కొంతకాలం పోయాక అమ్మేయాల్సిందే. పాత కారు అసలు మన శరీరమే మన మాట ఉంది కదా, ఈ పాత శరీరం ఇది విడిచి కొత్త శరీరం పొందుతున్నాం కదా, అలాగే ఈ డొక్కు కార్లు ఈ డొక్కు వస్తువులు ఎంతకాలం వాడతాం మనం, అందువల్ల దృష్టిలో పెట్టుకోవాలి. భగవంతుడిని గట్టిగా పట్టుకుంటే చక్కగా ఆ నందివాహనుడు ఆ గరుడ వాహనుడు ఉండే లోకానికి పోతే ఈ దిక్కుమాలిన వాహనాలు పని అవసరం లేదు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఏమంటే నందివాహనం అంటే కేవలం శివుడికే కదా, గరుడ వాహనం అంటే కేవలం విష్ణువుకే కదా అని కొందరు అంటారు. భగవంతుడు అనుగ్రహించాలనుకుంటే తన వాహనం పంపుతాడు. భక్త తుకారాము గారికి గరుడ వాహనం పంపి వాహనం ఎక్కించి పట్టుకుపోయాడు. ఎంతోమందికి అలా యోగం ఇచ్చాడండి నారాయణుడు అంటేనే కరుణాస్వరూపుడు ఆయన. ఆయన తలుచుకుంటే తన వాహనం మీదే ఎక్కించి తీసుకుపోతాడు. నిజంగా ఎంత అదృష్టవంతుడు అండి తుకారాము. తుకారాముడి కోసం గరుడ వాహనం పంపితే పాప ఆయన రాత్రి 12 లేచి తెల్లవారి గరుడ వాహనం పంపుతానంటున్నాడు విష్ణువు, నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను నువ్వు కూడా వస్తావా అన్నాడు వాళ్ళ ఆవిడ. ఈ మా ఆయన ఎప్పుడు పిచ్చివాగుడు అవుతాడు అనుకుంది ఆవిడ, ఎప్పుడు ఉండి వెరుగుదోరని అనుకుని ఈ దీనికోసం అర్ధరాత్రి లేపారా, హాయిగా నిద్రపోతుంటాను సుఖంగా నిద్రపోతుంటే లేపారు, గరుడ వాహనం వస్తే దాని మీద ఎలా ఆకాశంలో 4 సార్లు ఇలా తిరగండి, పై చేతులు ఊపి ఇలా అలా అలా తిరిగి మళ్ళీ రండి, నన్ను పడుకోనివ్వండి అంతే. గరుడ వాహనం ఎక్కాక మళ్ళీ వెనక్కి వస్తాడా, ఇది ఏమన్నా బోడీ ఇండిగో విమానమా మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వడానికి. ఇంకేముంది, మర్నాడు గరుడ వాహనం వచ్చింది, అందరూ చూస్తుండగా గరుత్మంతుడి మీద ఆయన ఎక్కాడు వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది ఈవిడికి, ఎవరో చెప్పారట పరుగు పరుగును ఏమండి అంది, ఈవిడ ఎక్కడే ఉంది ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత మహానుభావుడికైనా భారీగా ఉన్నా వాళ్ళ యోగం బాగా లేకపోతే ఇక్కడే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంత నమ్మకం ఉండాలి భర్త మీద, వాడు తపశ్చారి అని ఒక ఊహ ఉండాలి, ఉంటే వైకుంఠానికి వెడతారు. అలాగే నందీశ్వరుడి వాహనం ఎంతమందికి పంపాడండి బాబు, మహానుభావులు నాయనారుల్లో నంది వాహనం మీద ఎక్కిన వాళ్ళు కొందరు ఉన్నారు తెలుసిన మీకు. భక్త కన్నప్పని వైకుంఠ కైలాసానికి పట్టుకుపోయినప్పుడు నంది వాహనం మీద పట్టుకుపోయాడు ఆయన, నంది మీద తాను అమ్మ తప్ప ఎవరు కూర్చోరే, అటువంటి వాహనం మీద ఎక్కించి పట్టుకెళ్ళాట శివుడు. ఎంతటి కరుణామూర్తి ఆలోచించండి, పరమాత్ముడు సద్గురుడు కరుణాస్వరూపులు, గురువుగారికి ప్రేమ కలిగితే వాడెవడో తెలియపోయినా వాడిని తన పక్కనే సీట్లో కూర్చోబెట్టి కారులో బట్టి తీసుకెడతాడు, శివుడికి కరుణ కలిగితే చక్కగా నంది మీద తీసుకెడతాడు. ఇది తెలుసుకుని ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించండి.
నీ స్థాయి నీలో ఉంది ఆ శక్తి, గురువులో లేదు. గురువుగారు నేను ప్రేమించాలంటే నిన్ను తనతో పాటు తీసుకెళ్లాలంటే నీ మనసులో ఎంత భక్తి ఉండాలి? ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం ఇటువంటి వాటికి అతీతమైతే అప్పుడు ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. గురు కటాక్షం, హరికటాక్షం పొందడానికి ముందు నీ గుణములు బాగుపడాలి. నీ గుణములే సమస్తమునకు మూల కారణమవుతాయి. దొక్కుకారైనా ఒక్కొక్కటి వెతుక్కుని నీ కారులో వస్తామని ఎందుకంటారంటే ఆ గుణములకు ఆకర్షింపబడ్డాడు. మంచి ఏసీ కారు, బెంజీ కారు పట్టుకొచ్చినా నేను ఎందుకు రాను ఒక్కొక్కడితో అంటే వాడు కారు గొప్పదవ్వచ్చు, గుణములు లేనప్పుడు కారును చూసి మేము బేరమని ఎక్కం. ఇది ఒక నియమం పెట్టుకోండి. పరమ పవిత్రమైన నందివాహనం మీద పార్వతీ పరమేశ్వరులు భూలోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తూ బయలుదేరారు. వాళ్ళకి మొట్టమొదట తగిలినటువంటి వాడు ఒకటి తగిలేటండి. ఇది చాలా గొప్ప కథ. ఒక ఊరుంది, ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు. ఆ అర్చకుడు ఎప్పుడు ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ భక్తితో శివుని అర్చిస్తాడు. శివుడికి నైవేద్యం పెడతాడు. అది చూడగానే పార్వతీదేవికి ఆనందం కలిగిపోయింది. ఈ ఊళ్ళో 3 రోజులు ఉందామండి అని వెంటనే నందివారిని కిందకి దింపింది. ఆయన గంగిరెద్దుగా మార్చింది. అమ్మవారు ఓ బోయ స్త్రీగా మారిపోయింది. అయ్యవారిని కూడా కిరాతకుడిగా మారమంది. ఆ గుడి పక్కనే ఉన్న అడవిలో మకాం పెట్టి రోజు ఈయన ఇచ్చినటువంటి నైవేద్యాలు చూస్తూ ఉండేవారు. అర్చకుడు పొద్దున్నే వచ్చి శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టాక వీళ్ళు వచ్చి కాస్త ప్రసాదం పెట్టమంటే ఎవడకు పడితే వాళ్ళకి ప్రసాదం పెట్టడానికి ఎట్టి, మా శివుడికి తప్ప ఎవడికి పెట్టడానికి ఇవ్వడాయని. ఎంత భక్తుడితో అండి, శివుడికే పెడతాడు వచ్చిన తెప్పలు. ఆ శివుడు ఇలా వచ్చాడని తెలియదు పాపం. ఇదొక కర్మయోగం. ఇంత భక్తులకి లింగములోనే శివుడు ఉన్నాడు, ఆయనే వచ్చి తింటాడు. లింగంలో నుంచి దివ్యమంగళ రూపంతో వచ్చి చేతులు చాచి ఆ పులిహారో దద్యోధనో తింటాడనే ఊహే తప్ప ఇలా మారు వేషంలో వచ్చి తింటాడనే ఊహలేదు. పార్వతీదేవి కేసి శివుడు చూసావా మరి, 3 రోజులు ఉందాం, వీడేదో పులిహార పెడతాడన్నావు, ఏం పెట్టాడు పులిహార అన్నట్టుగా చూసేట ఆయన. ఊరుకోండి, వాడే పెడతాడు అంది వీడు. మళ్ళీ ఆ ఊళ్ళోనే ఒక గానుగ ఆయన ఉన్నాడు. గానుగు ఆయనకు ఎద్దు ఉంది, అందులో నువ్వు పప్పు వేసి నూనె ఆడిస్తూ ఉంటాడు ఆయన. ఓ మర్రి చెట్టు కింద గానుగ పెట్టుకుని గానుగ ఆడిస్తున్నాడు ఆయన. వీళ్ళిద్దరూ 3 రోజులు ఏదో కిరాతక వేషంలో ఉంటే ఇదేదో చూద్దామని నారదుల వారు వచ్చారు. ఆహా, ఏం అదృష్టం ఇది! ఈ భూలోకం ఎంత అదృష్టం చేసుకున్నది! అంత తేలికగా ఎవరికి దర్శనమివ్వని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో కిరాతక దంపతులై నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా మార్చి ఇక్కడ మకాం పెట్టారు అంటూ వాళ్ళకి దండం పెట్టాడు. దండం పెట్టి, మహాత్ములారా ఇక్కడ ఎంతకాలం ఉంటారు అంటే 3 నైట్స్ వీ వాంట్ టు స్టే హియర్ అంది పార్వతీదేవి. ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. 3 రాత్రులు ఇక్కడ నిద్రపోతాడు కానీ అలాగా అన్నాడు ఆయన. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుగా, అందుకని అర్చకుడి దగ్గరికి వెళ్ళాడు, ఇటు గానుగ ఆయన దగ్గరికి వచ్చాడు. నారదుడి గొప్పతనం అదే మరి. ఒకరోజు గడిచింది, 2వ రోజు వచ్చి, పార్వతీ పరమేశ్వరులారా నాకు ఒక సందేహం అన్నాడు. నువ్వు సందేహం అన్నావంటే ఏదో జరిగినట్టే, ఏమిటా సందేహం అన్నాడు శివుడు. ఈ ఊళ్ళో శివాలయము ఉంది, అర్చకుడు ఉన్నాడు, ఈ పక్కనేమో ఒక గానుగ ఉంది, దాని మీద కూర్చున్న తెలికలైన కూడా చక్కగా నమశివాయ అంటున్నాడు. ఈ ఇద్దరు తొందరగా కైలాసానికి ఎవరు వస్తారు? ఇద్దరు భక్తులు, అందులో సందేహం లేదు. కాకపోతే తొందరగా కైలాసానికి ఎవరు వస్తారు అనగా, అప్పుడు శివుడు నేను చెప్పినట్టు చెయ్యన్నట. వెంటనే నారదుడు ముందుగా మన అర్చక స్వామి దగ్గరికి వచ్చారు. నారదుడిని చూడగానే అర్చకుడు ఆనందంతో పొంగిపోయి, మహానుభావన అదృష్టం, ఇక్కడికి వచ్చావు, ఈ అడవిలో ఈ శివుడికి నైవేద్యం పెట్టి ఆయన పూజించి తరిస్తున్నాను, ఏమిటి ఇక్కడికి వచ్చామని అడిగితే, ఇప్పుడే నేను కైలాసం నుంచి వస్తున్నానండి, అక్కడ ఒక విచిత్రం జరిగిందండి అన్నాడు నారదుడు. ఏమిటా విచిత్రం అన్నట్టు అర్చకుడు. మళ్ళీ కైలాసానికి నేను వెళ్ళానా, వెళ్ళగానే అక్కడ శివుడు ఒక చిన్న సూది తెచ్చాడు. ఆ సూదికి ఒక కన్నం ఉంది, దారం ఎక్కించే కన్నం ఉంటుందిగా, సూదిలో దారం అని ఒక పాట ఉండేది పూర్వం, అలాగా ఆ సూదిలో దారం ఎక్కించే కన్నం ఉంది. సాధారణంగా సన్నని దారమే ఎక్కుతుంది అందులోకి, కానీ శివుడు నేను వెళ్ళేసరికి ఆ సూది బెజ్జంలో నందీశ్వరుణ్ణి ఎక్కించి ఇటునుంచి అటు అటునుంచి ఇటు నందిని లగాడు కన్నంలోంచి 3 సార్లు అన్నాడు. అనగానే మన శివభక్తుడు పక్కపక్కనవి,
అబద్ధాలు 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 అన్నట్టు మూడుసార్లు. నారదాలు అన్నీ ఇలా పిచ్చివాగుడే ఒకతో, సూది కన్నం ఎంత ఉంటుంది, సన్నని బెజ్జం అది, ఆ బెజ్జంలోంచి దారం ఎక్కడమే కష్టం. నందీశ్వరుడు తోక కాదు కదా, తోకలో ఉన్న వెంట్రుకు కూడా దూరదు, ఎందుకంటే నందీశ్వరుడు బాగా భారీగా అయ్యాడు కనుక. అటువంటి నందీశ్వరుడిని సూది బెజ్జంలోంచి అటు ఇటు లాగాడు ఆ 3 టైమ్స్. ఎందుకు ఈ సోది కబుర్లు, అందుకే నేను నారదుడు అని కొందరు, కలహభోజనుడు అని కొందరు అంటారు. ఈ కబుర్లు పద్మాకర్ గారి పురాణం దగ్గరికి వెళ్ళి చెప్పు, వాళ్ళు వింటారు, నేను విన్నాం అన్నట్ట. నారదుడు నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇప్పుడు ఈ గానుగాయన దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా గానుగు గిర్రని తిప్పుకుంటూ ఓం నమశివాయ అని పాడుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు, రాగానే ఆయన తెల్లబోయి ఒక్కసారి గానుగు ఆపి ఎద్దుని ఆపి, మహాత్మా నారద ఏమి విచిత్రం ఇది, ఏదో నూనె అడుకుంటూ వ్యాపారం చేస్తూ బతుకుతుంటున్న నా దగ్గరకు వచ్చావు, ఏం పని మీద వచ్చావంటే ఏ పని లేదు, నిన్ను ఆశీర్వదిద్దాం అని వచ్చాను అన్నట్ట. ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు ఆయన కూడా. డైరెక్ట్గా కైలాసం నుంచి వస్తున్నాను అన్నాడు ఆయన. మా పరమాత్ముడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అన్నట్ట కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన. కన్నీళ్ళు అంటే ఏడుపులు కదా, ఆనంద పుష్పాలు, ఆనందంతో కన్నీళ్లు గారిచ్చి, మా శివుడు ఏం చేస్తున్నాడు స్వామి అనగానే, శివుడు ఏం చేస్తున్నాడా, చెబితే నువ్వు నమ్మవలేదు అన్నట్ట. అసలు చెప్పకుండా నమ్మవు అంటే ఎలాగండి అన్నాడు ఈయన. ఎందుకంటే అంత పూర్వం ఒక ఆయన నమ్మలేదు కదా, అంతటి పండితుడు అచ్చుకుడే నమ్మలేదు, వీడు నమ్మడేమో అని అనుకుని నమ్మవలేదు అన్నట్ట. నమ్ముతాను చెప్పండి అనగానే, శివుడు నేను వెళ్ళేసరికి ఒక సూది బెద్దం నుంచి నందిని అటు ఇటు ఇటు నుంచి అటులు అవుతున్నాడు అనగానే, ఆయన 2 చేతులు జోడించి, మా శివుడికి దండం, ఆయన చేయలేని పనే ఉంది, శివుడికి అసాధ్యం ఎక్కడుందన్నాడు. అదేమిటయ్యా, సూది కన్నం సన్న కదా, ఆ సన్నని కన్నంలోంచి నందీశ్వరుడే కదా, నందీశ్వరుడు తోక వెంట్రుకు కూడా దూరదు కదా అంటే, అలాంటి మాటలు మీరు మాట్లాడచ్చా అండి, మా శివుడు ఎంత గొప్పవాడో చూడండి, నేను ఈ మర్రి చెట్టు కింద కూర్చొని గానుగు తిప్పుతున్నాను, ఈ మర్రి చెట్టు కాయ చూడండి, ఈ కాయలో విత్తనం ఎంత ఉంది, చిన్న విత్తనం, మీరు చూసారుగా మర్రికాయలు, మర్రికాయలో గింజ విత్తనం ఇంత పెసరు ఉంటుంది, సూక్ష్మమైన విత్తనంలో ఎంత పెద్ద చెట్టు పెట్టాడు, ఎంత పెద్ద చెట్టుకి మళ్ళీ ఇంత విత్తనం పెట్టాడు, ఇన్ని కాయలంటే ఇన్ని చెట్లు రోజు నా మీద పడుతున్నాయి అయినా నేను బతికానా లేదా, ఎంత పెద్ద ఎద్దు గానుగెద్దు నేను చెబితే గుండ్రంగా తిరుగుతోంది, చిన్ని నువ్వు గింజలో ఎంత గొప్ప నూనె పెట్టాడు, ఎంత నూనె అభిషేకానికి వాడమన్నాడు, మళ్ళీ ఈ నూనె ఎంత విచిత్రమైందో తెలుసా, ఈ నూనె చేతికి తగిలితే ఆ జిడ్డు పోదు, అవునా, మీ చేతికి నూనె రాసుకోండి జిడ్డు అలా ఉండిపోతుంది, ఎంత కడుక్కున్నా పోదు, అదే జిడ్డు నాలుక మీద వేసుకుంటే జిడ్డు ఉంటుందా చూడండి, మీరుసారి మీరు ఎప్పుడు, ఈ నాలుక ఎంత గొప్పది, ఈ నాలుకను ఎవరిచ్చారు, మా శివుడిచ్చాడు, మీరు చూడండి ఎప్పుడన్నా నాలుక మీద ఏం వేసినా నాలుక్కి జిడ్డు ఉంటుందా, వెన్న రాయండి జిడ్డు పోతుంది, పెదవులకు రాస్తే ఇంకా కాసేపు జిడ్డు ఉంటుంది, కానీ నాలుక మీద పడితే అది ఎంత జిడ్డు అయినా వెంటనే వెళ్ళిపోతుందండి, నాలుకని జిడ్డుగా ఉందని తోమవలసిన అవసరం లేదు, మాయిదారు గొడవ, ఎంత గొప్ప యంత్రం ఈ నాలుక ఈ నోరు, లీటర్ నూనె తాగండి మళ్ళీ నాలుక మీద చేయట్టండి నూనె జిడ్డు ఉండదు, అది ఒంటి మీద వేసుకోండి జిడ్డు అలాగే ఉంటుంది, అసలు ఏ ఫుడ్ అయినా అంతే, నాలుక మీద మాత్రం దాని యొక్క ప్రభావం ఉండదండి, ఏమిటో విచిత్రం, నాలుక మండచ్చు కారం వేస్తే కానీ నూనె జిడ్డు కానీ ఇంకో తడి కానీ ఇలాంటి యొక్క ప్రభావం ఉండొచ్చు అండి మీరు. ఇటువంటి ఎన్నో విశేషాలు ఆయన చేశాడు. ఒక మనిషి నుంచి కొన్ని కోట్ల మందిని సృష్టిస్తాడు, కోట్ల మందిని ఒక్క మనిషి ద్వారా సంహరింపజేస్తాడు, అణువులో బ్రహ్మాండం పెడతాడు, బ్రహ్మాండంలో అణువు పెడతాడు, ఆహా ఆయన తలుచుకుంటే సూది బెద్దంలోంచి నందీశ్వరుండే కాదు భువన బ్రహ్మాండములను కూడా ఇటు అటు అటు ఇటు పెట్టి లాగ్గాడు అనగానే వెంటనే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆయన పార్వతీదేవి కేసి పరమేశ్వరుడి కేసి చూశాడు. ఏమయ్యా ఇప్పుడు ఏమన్నా ఇంకా డౌట్ ఉందంటే ఇంకేం డౌట్ అండి, ఇంత క్లియర్ అయిపోయిందే అన్నాడు ఆయన. చదువుకున్న వాడికి అహంకారం ఉంటుంది, బాగా ఆలోచన వెర్రి ఆలోచన చేస్తాడు, చదువు లేనివాడు ఒక్కే దెబ్బ ఏం లేదు ఎక్కువ ఆలోచించడు, పరమాత్మను పట్టుకుంటాడు, మీరు దాన్ని బట్టి ఆలోచించండి, బాగా చదువుకున్న వ్యాకరణ పండితులు ఉంటారా వాళ్ళు లాగానం పేకానం, ఈ శబ్దం అండి గ్రామేయం ఉందా గ్రామీణం ఉంది కానీ అంటాడు. అదే పెద్దగా సంస్కృతంతో పరిచయం లేనివాడు మా గురువు గారు చెప్పారు గ్రామేయం ఉంటుందని నమ్ముతాడు, అందువల్ల గురువు కటాక్షం పొందుతాడు, వాడికి రాదు. మీరు ఎక్కడన్నా చూడండి మీ భక్తులు ఇదిగో నర్మదలో ఈ తీరంలో స్నానం చేయండి అంటే 2 ప్రశ్నలు లేకుండా స్నానం చేస్తున్నారు మీరు ధరిస్తారు, అదే కాస్త చదువుకుని వాడు కూడా పురాణం చెబుతాడు అనుకోండి, పురాణ వాచస్పతులు అబ్బో ఎంతమంది ఉన్నారు మరి, బృహస్పతులు వీడి మతులు, వీళ్ళకి మాత్రం చెబుతారు కానీ నమ్మకూడదు, ఇన్ని చెబుతారు ఆ రేవుకి వెళ్ళక్కర్లా, ఇంట్లో రేవు ఉంది ఈ రేవులో చావు అంటాడు, అంత మళ్ళీ
తుస్సును గాలి తీసేస్తారు.
ఎక్కడ లేడు దేవుడు అంటాడు పైగా సోది కబులు మాడి. ఎక్కడ లేడు దేవుడు అన్న అన్నప్పుడు ఎందుకు మళ్ళీ నీకు ఇడ్లీ, మళ్ళీ నీకెందుకు కట్టుపొంగలి, మళ్ళీ నీకెందుకు అదేదో పలావు, వెజిటబుల్ పలావో ఇంకో కోడి పలావో ఇవన్నీ నీకెందుకు అన్ని చోట్ల పరమాత్మ ఉంటే. ఈ సోది ఎక్కువ తప్ప వీడికి నమ్మకం తక్కువగా ఉంటుంది. నిజమైన విశ్వాసము కలిగినటువంటి వాడు మాత్రమే భగవంతుణ్ణి పొందగలుగుతాడు. దానికి చదువుతో సంబంధం లేదు. ఎక్కువ మంది చదవక్కర్లా. మీరందరూ అటువంటి భక్తులు కాబట్టి అభిషేకం చేయండి అంటే చేస్తారు, పువ్వు వేయండి అంటే వేస్తారు, ఈ జపం చేస్తే శుభం కలుగుతుంది అని నేను చెబితే నమ్మి చేస్తున్నారు, ఫలితం పొందుతున్నారు. నమ్మని వాడిని ఏం బాగు చేస్తాం, బోడి తెలివితే అట్లా ఉపయోగించే వాడిని ఏం చేయగలుగుతాం. అందువల్ల ఒక్కొక్కప్పుడు పాండిత్యం కంటే జన్మ కంటే భక్తే గొప్పది. అందుకే భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు. భక్తి కిం న కరోతి, భక్తి కిం దేనిని న కరోతి చేయలేదు అంటే భక్తి చేయలేని పని అంటూ ఏదన్నా ఉందా, లేదని అర్థం అన్నమాట. భక్తితో ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే అన్నిటికంటే గొప్పది భక్తి. అటువంటి భక్తి వాడి దగ్గర ఉంది కనుక ఆ గానుగైన తొందరగా ముక్తి పొందుతాడు అని నిరూపితమయ్యింది.